విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పరమ పవిత్రమైన జ్యోతిర్లింగ స్థానమైన శ్రీశైల క్షేత్రంలో శివభక్త విజయం అనేటటువంటి ప్రవచనంలోకి రెండో రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నిర్వహిస్తున్న కార్యనిర్వహణాధికారి శ్రీ కెఎస్ రామారావు గారి కుటుంబానికి సకల శుభాలు కలుగుగా కానీ మంగళాశాసనం చేస్తున్నాం. నేను దాదాపు భారతదేశం ఇంచుమించుగా తిరిగేశాను. ప్రపంచంలో 16-17 దేశాల్లో ప్రవచనాలు చేశాను, కానీ శ్రీశైల క్షేత్రంలో పొందేటటువంటి అనుభూతి ఇంకెక్కడా పొందదు. దానికి గల కారణం ఏంటంటే ఏమిటో తెలియదు, కానీ ఒకటేమో స్వామివారి అవ్యాజ కరుణ. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పవిత్రులు, సంస్కారవంతులు. ఒక్కొక్కసారి ఎంత గొప్పవాళ్ళమైనా మనం చిన్న చేతగా పొరపాటు చేయొచ్చు. అప్పుడు భక్తులు ఏం చేయాలి? ఉదాహరణకి ధర్మరాజు అంతటి వాడు పరిపాలన చేసిన ఆయన పరిపాలనలో 6 నెలల పాటు ఒక కష్టం వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. అది ధర్మరాజు గారు అవతారం చాలించే ముందు, అంటే మహాప్రస్థానానికి వెళ్ళిపోయే ముందు దేవాలయాలలో విగ్రహాలకు చెమట పట్టింది. ఇళ్లలో పట్టపగట్లు నక్కలు వచ్చి ప్రవేశించి అరిచేయట, చుక్కలు రాలిపోయాయి, నిద్రపోతుంటే నిద్రట్లో విచిత్రమైనటువంటి కలలు వచ్చాయి. ఎంతెందుకండి? మహాభారతంలో మౌసల పర్వంలో రాశారు, అన్నం వేడివేడిగా ఉడికించి పక్కన పెట్టగానే అందులో పురుగులు రావడం మొదలెట్టాయట. అసలు వేడన్నంలో పురుగులు వస్తాయా? రావు. అంటే ఆ కాలం బాగా లేకపోతే వేడన్నంలో కూడా పురుగులు వచ్చాయి. అప్పుడే శ్రీకృష్ణుడు, ధర్మరాజు వీళ్ళంతా ఇక అవతారం చాలించేద్దాం అనుకున్నారు, శరీరం విడిచిపెట్టడానికి వెళ్ళిపోయారు, ఇంకొకళ్ళ ఎవరిలో పదవిలో పెట్టారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ధర్మముగా పరిపాలన చేసే ధర్మరాజు కాలంలో కూడా కించిత్ కాలం ప్రపంచానికి ఇబ్బంది వచ్చింది. ఇంకా మనం కలియుగ మానవులం కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు చిన్న చితకా పొరపాట్లు వస్తాయి. ఆ చిన్న చితకా పొరపాట్లకి భక్తులు ఆగ్రహించకూడదు. మనం భక్తులం గనక, ధర్మాత్ములైన వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఏదో ఒక క్షణం దర్శనానికి ఆలస్యమైందనుకోండి, అప్పుడు దాన్ని పరీక్ష కింద భావించాలి. నేను ఎందుకు చెప్తున్నానో మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. నేను ఎప్పుడు ప్రమాణము లేకుండా ఏదీ చెప్పను. ఒక్కొక్కసారి మనం నానాయాత్రప్పుడు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాం, ఆ పూట బాగా జనం ఎక్కువగా ఉన్నారు, అందువల్ల కాసేపు కంపార్ట్మెంట్లో ఉండవలసి వస్తుంది. అప్పుడు మనం రెచ్చిపోతే శివుడికి కోపం వస్తుంది, ఎందుకంటే శివానుగ్రహం వల్లే మీరు కాసేపు ఆ కంపార్ట్మెంట్లో ఉన్నారు. ఉన్న కాసేపు శివశివ శివశివ అనుకుంటే అప్పుడు ఆయన అమ్మయ్య వీళ్ళు నామస్మరణం చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు అని సంతోషించి అనుగ్రహిస్తాడు. అప్పుడు మేము ఎంతసేపు కంపార్ట్మెంట్లో ఉండాలి అని రెచ్చిపోతే దానివల్ల మనకు వచ్చే లాభం ఉంది. వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఋషులకు కూడా ఈశ్వరుడి పాదాల కింద ఉన్న ధూళి లభించలేదు. అటువంటిది మీరు ఎంతో అదృష్టవంతులు కనుక ప్రత్యక్ష దైవాన్ని, జ్యోతిర్లింగ స్వరూపాన్ని, ఈశ్వరుణ్ణి క్షణాల్లో చూడగలుగుతున్నారు ఇవాళ ఉన్నటువంటి గొప్ప వ్యవస్థ వల్ల. అటువంటిప్పుడు మనం ఓపిక పట్టాలి. నేను చాలాసార్లు ఇదివరకు కూడా రహస్యంగా వచ్చి వెళ్ళిన రోజులు ఉన్నాయి, అప్పుడు నేను కూడా కూర్చునే ఉన్నాను. అప్పుడు దాన్ని తపస్సు అంటారు. తపస్సు చేసే వాళ్ళని శివుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గితే ఇక జీవితంలో అపజయం ఉండదు. అటువంటిప్పుడు భక్తులు శివశివ శివశివ అనుకోవాలి. ఒక్కొక్కప్పుడు తిండి లభించినప్పుడు భక్తితో వేడుకుంటే ఏదో రకంగా మనకి తిండిని ఇస్తాడు ఆయన. దర్శనం కావాలి, శివానుగ్రహం కావాలి అనుకున్నప్పుడు, శివుని భక్తులమై జీవితంలో విజయం పొందాలి అనుకున్నప్పుడు సహనం చాలా అవసరం. అత్యంత పవిత్రమైనది, సాధనలో ముఖ్యమైనది సహనం. ఒక్కసారి సహనం కోల్పోతే ఇక జీవితంలో మనం ఎంత గింజుకున్నా ఈశ్వరుడు అనుగ్రహం పొందాం. దానికి ఉదాహరణ దుర్వాస మహర్షిని చూసాం, విశ్వామిత్రుని చూసాం. దుర్వాసుడు అంతటి వాడు, మహాతపస్యాలి, అంబరీషుడి మీద ఎలిగాడు. దాంతో సంవత్సరం పాటు ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయేలా తిరగవలసి వచ్చింది. అలాగే నారదుడు శివుడి దగ్గరికి వెళ్ళి నువ్వెంత అన్నాడు, దానివల్ల ఏమైపోయింది, సంసారంలో పడ్డాడు. మీకు ఇదివరలో ఆ కథ చెప్పాను. కాబట్టి భక్తులకి పరీక్షలు ఎదురవుతాయి కనుక ఈ పరీక్షలలో నెగ్గడానికి సహనము చాలా అవసరం. క్రోధమ తపము జరచును క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్ క్రోధమ సకలంబునకు బాధియగు క్రోధిగా తపస్సుకి జన్నే. నన్నయ్య గారు ఆదిపర్వంలో అద్భుతమైన పద్యం చెప్పారు, కోపం వల్ల మనం కష్టపడి చేసిన తపశ్శక్తి అంతా నశిస్తుంది. కొన్ని సంవత్సరముల పాటు భగవన్నామస్మరణం చేయటం వల్ల, యజ్ఞములు చేయడం వల్ల, దానములు చేయడం వల్ల, అనేక సత్కార్యములు చేయడం వల్ల వచ్చే ఫలితం ఒక్కసారి కోపం పొందడం వల్ల పోతుందిట. అంటే కోపం తపశ్శక్తిని పాడు చేస్తుంది. అష్టసిద్ధులు సాధించిన వాళ్ళు కోపం వల్ల వాటిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతెందుకు, సర్వనాశనమునకు మూల కారణం కోపం. అందువల్ల జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు సాధ్యమైనంత వరకు కోపం పొందడు. అందులో ఎక్కడ, దేవాలయంలో అసలు కోపం పొందకూడదు అన్నమాట. దేవాలయంలో అణువడువున ఈశ్వరుడు ఎవడో ఒకటి రూపంలో మనం పరీక్షిస్తాడండో. ఒక్కోసారి ఎవరో క్యూలో ఉన్నప్పుడు తోపు తోసారనుకోండి, ఆ తోపు తోసేవాడు శివుడే. ఒరేయ్, నిన్ను నేను ముట్టుకుని గెంటుతున్నాను, గెంటుతూ ఉంటే నీకు కోపం వచ్చిందో లేదో పరీక్షిస్తున్నాను అంటాడు ఆయన. అప్పుడు ఎవడెవరో నన్ను మెడబట్టు గెంటేవన్నావా, ఇక జీవితంలో ఈశ్వర కటాక్షం పొందలేవు. కాబట్టి నీ మెడబట్టు గెంటేవాడు కూడా శివుడే. ఇవాళ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఒక అద్భుతమైన కళ వచ్చింది. ఇక్కడ శివుడు నాకు ఎంతో ఆనందంతో దర్శనమిచ్చాడు, దివ్యరూపంతో దర్శనమిచ్చాడు. అప్పుడు ఆనందం పట్టలేక ఒక పాట రాశాను. ఇవాళ మీ అందరికీ ఆ పాట వినిపించిన తర్వాత శివభక్తి విజయంలో తక్కిన కథ అంతా చెబుతాను అన్నమాట. ఈశ్వరుడు కనపడితే కవిత్వం తానంతా తన్నుకొస్తుంది కదా. నీసరి నీవేరా, నీసరి నీవేరా, శ్రీశైల దేవా నీసరి నీవేరా, శ్రీశైల దేవా నీసరి నీవేరా, దీన జనావన జ్ఞాన నిధాన, దీన జనావన జ్ఞాన నిధాన, నీసరి నీవేరా శ్రీశైల దేవా నీసరి నీవేరా, గుడిగా మలచిన నా గుండియలో విడువక కొలువై వెలుగుమురా, గుడిగా మలచిన నా గుండియలో విడువక కొలువై వెలుగుమురా, అడుగడుగున నన్ను తడబడనీయక, అడుగడుగున నన్ను తడబడనీయక, ఉడుపతి మకుట నడుపుమురా, ఉడుపతి మకుట నడుపుమురా, కడపటి కాలము కమ్మెడి వేళ, కడపటి కాలము కమ్మెడి వేళ, వడిని సన్నిధి నిలుపుమురా, నీసరి నీవేరా శ్రీశైల దేవా నీసరి నీవేరా, నేనా నరుడను నీవా హరుడవు, నేనా నరుడను నీవా హరుడవు, నీవే నేనని తెలుపుమురా,
నీవేనే నీ తెలుపుమురా, నాతను భస్మము భూతిగా నల్లది, నాతను భస్మము భూతిగా నల్లది, పూతుని చేయుము భూతపతి, పూతుని చేయుము భూతపతి, సాయుధ్యమో సామీప్యమో, సాయుధ్యమో సామీప్యమో, ఏదో ఒకటి దయచేయి, పద్మాకరుణకు దయచేయి, నీ సరి నీవేరా శ్రీశైల దేవా, నీ సరి నీవేరా, దీన జనావన జ్ఞాన నిధాన, దీన జనావన జ్ఞాన నిధాన, నీ సరి నీవేరా శ్రీశైల దేవా, నీ సరి నీవేరా.
ఇన్ని జ్యోతిర్లింగములు ఉన్నాయి కానీ శ్రీశైల జ్యోతిర్లింగ మహిమ అంతా ఇంత అని చెప్పడానికి వీలు కదా. ఆయన అవ్యాజ కరుణామూర్తి, తక్కిన వాళ్ళల్లో అంతంత కోపం ఉంటుందట, ఒక్క శ్రీశైల మల్లికార్జునుడికి మాత్రం కోపం రాదు. ఆయనకి కాశీ విశ్వనాథుడు కూడా వ్యాసుడి మీద అంతంతో కోపగించాడు. ఆయన శివుడే, ఈయన శివుడే, ఎక్కడున్నా ఆయనే శివుడు. కానీ ఈ క్షేత్రంలో ఉన్నంతసేపు మాత్రం నేను ఎటువంటి వాడి మీద కోపగించను అని ఆయన ఒక శపథం చేశాడు అని ద్వాదశ జ్యోతిర్లింగాల మహిమలో ఉన్నది. అందుకే నీకు సాటి నీవే శ్రీశైలదేవ, నీవు ఎటువంటి వాడివి, దేన జన అవనం చేస్తావు, అవనము అంటే రక్షించుట, దీనులైన జనులను రక్షించటంలో జ్ఞానమును నిధిగా ఉంచడంలో నిన్ను మించిన వాడు లేరు. ఆయన దగ్గర జ్ఞానమనే నిధి ఉంది, జ్ఞానమనే సంపద ఉన్నది, దీనుల్ని రక్షించటం అనే గొప్ప లక్షణం ఉన్నది. నేనేం చేశాను, నా గుడిని ఒక గుండెగా మలచి అందులో నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. ప్రస్తుతం నా శరీరమే ఒక శ్రీశైల క్షేత్రం. ఆ గుండెలో నువ్వు జ్యోతిర్లింగంగా ఎప్పుడు వెలుగుము. జ్యోతిర్లింగం యొక్క లక్షణం ఏమిటి, ధగధగ వెలగడం, అజ్ఞానం అనే చీకటిని తొలగించడం. ఈ గుండె అనే గుడిలో నిరంతరం వెలుగుతూ ఉండు. అన్నిటికంటే నేను ఒక మాట అన్నాను, కడపటి కాలము కమ్మెడి వేళ, చివరి రోజులు ఎవరో ఒకరికైనా ఎంత గొప్పవాడికైనా రాక తప్పదు. జీవితంలో ఎప్పుడూ ధర్మము చెయ్యని వాడు కూడా ఒక్క ధర్మం చేస్తాడు, అది కాలధర్మం. కాలధర్మం చేయని వాడు ఎవడను ఉంటాడా? నన్ను ఒకసారి అవధానంలో అడిగారు, అప్రస్తుతంలో, ఏమంటే పిసిరి కొట్టాడు ధర్మం చేస్తాడా అని అడిగాడు. తప్పక చేస్తాడు, ఎంత లోభి అయినా ఎంత పిసిరి కొట్టైనా కాలధర్మం మాత్రం చేస్తాడు అని అప్పుడు సమాధానం చెప్పారు. కాబట్టి అందరికీ కడపటి కాలం ఉన్నది. ఈ కడపటి కాలం శరీరాన్ని పట్టుకున్నప్పుడు, అంటే మృత్యుకాలం సమీపించినప్పుడు, వడి నీ సన్నిధి నిలుపుమురా, వేగంగా నీ సన్నిధానంలోకి తీసుకుపో. నీ సన్నిధానంలో ఉంటే లాభమేమిటి, చంద్రశేఖరమాశ్రయే మమ్మ కింకరిష్యతి వై యమః అన్నాడు మార్కండేయుడు. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, ఈ యముడు నన్నేం చేస్తాడన్నాడు. ఆయన ఏమి చేస్తాడని సింపుల్గా చెప్పలా, కింకరిష్యతి అంటే చాలు, ఏమి చెయ్యగలడు. వై అన్నాడు కదా అక్కడ, వై అంటే ఏమిటో తెలుసా, బోడి యముడు నన్నేం చేస్తాడని అర్థం. యముడిని నువ్వెంత నీ బతుకెంత అని ధిక్కరించే శక్తి మార్కండేయుడికి ఎలా వచ్చింది, ఈశ్వరుణ్ణి పట్టుకోవడం వల్ల. ఆయన మృత్యుంజయుడు, మృత్యుంజయుడి సన్నిధానంలో ఉన్నవాడికి మృత్యు భయం పొరపాటున కూడా ఉండదు. అందుకని ఆయన టీవీగా అన్నాడు అనమాట, ఆఫ్టర్ ఆల్ అని మనం ఇంగ్లీష్లో అంటామే, దానికి సంస్కృతంలో వై అని వాడతారు. చంద్రశేఖరం ఆశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ, ఈ యముడు నన్నేం చేయగలడు వాడి మొహం అన్నాడు అనమాట. ఇంత ధైర్యంగా మనం ఆయన సన్నిధానంలో ఉంటే మృత్యువుకి భయపడకుండా మృత్యుంజయుల్లో లీనమైపోతాం. అందుకని చివరి రోజుల్లో నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళు, నేను సర్వకాల సర్వావస్థల్లో నీ దగ్గరే ఉండాలి. ఉండాలంటే దానికి ఏం చేయాలి, ఇక్కడున్నది ఒక చిన్న కవిత్వం ఏమిటంటే, నా తను భస్మము భూతిగా అలది, అలది అంటే పూసుకొనుట, అది కూడా పూసుకోవడం కూడా బర్రును పూసుకోవడం కాదు. మీరు గుళ్ళోకి వచ్చే ముందు మీకోసం కాస్త విభూతి పెడుతున్నారే, పెట్టేవాళ్ళు చాలా స్మూత్గా పెడుతున్నారు, వాళ్ళ గోళ్లతో మీ నుదురంతా గెచ్చకుండా పెడుతున్నారు. నేను కూడా నామం పెట్టించుకున్నాను కదా, ఆ నామం ఎంత మెత్తగా పెట్టారో తెలిసినా అసలు నాకు ఆశ్చర్యం కలిగింది అనమాట. ఆ స్పరిశలో ఉంది ఆ గొప్పతనం. అల్లదూట అంటే ఏమిటనమాట, అలా కోమలముగా పెట్టుట, ఏదో బలాత్కారంగా పెట్టడం కాదు, ప్రేమతో భక్తితో పెడితే దాన్ని అల్లదూట అంటారు. ఈ శరీరం విడిచిపెట్టాక దీనిని తగలబెడతారు. తగలబెట్టడం వల్ల బూడిద అవుతుంది శరీరం. ఆ బూడిదని నీ శరీరానికి విభూతిగా పూసుకో అన్నాను నేను. నా తను భస్మం, నా చితాభస్మం నీ శరీరానికి బూడిదగా పూసుకో, ఇది మంచిదేనా అని కొందరికి అనుమానం. ఉజ్జయినిలో ఎక్కడా లేని అద్భుతమైన దృశ్యం మహాకాళేశ్వరుడి సన్నిధానంలో మనకి కనబడుతుంది. ప్రతిరోజు వేడి వేడి బూడిద పట్టుకొచ్చి ఆ బూడిదతోటి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటే ఆ దృశ్యం రెండు కళ్ళతో చూడడానికి అసలు మనకు ఆ కంటికి ఆ శక్తి చాలదన్నమాట. ఆశ్చర్యంగా చూడవలసింది. ఆ చితాభస్మం ఆయన మీద పోశాక మెత్తగా దాన్ని అలది ఆ తర్వాత ఆయనకి పూజ చేసి మనల్ని చూడడానికి పంపుతారు. అప్పుడు మనం ఆ చితాభస్మం పూసుకొని ఉన్న శివలింగాన్ని తాకి దర్శనం చేసుకుని బయటకు వస్తాం. అందుకే ఆ దర్శనానికి బ్రాహ్మీ ముహూర్తంలో వేలాది మంది క్యూలో ఎదురు చూస్తారు. ఆన్లైన్లో తప్ప టిక్కెట్లు అసలు దొరకవు అక్కడికి, ఎందుకంటే దానికి అంత డిమాండ్ ఉంది కనుక. నేను ఆ దృశ్యం నా అదృష్టవశాత్తు నా చిన్నప్పుడు తపస్సు చేసుకుంటూ హిమాలయాల్లో తిరిగే రోజుల్లో చాలాసార్లు చూడగలిగాను. మహానుభావులైన అఘోరులతో తిరిగాను, ఎంతోమంది యోగులతో తిరగలిగాను. అప్పుడు నా శరీరం గగుర్పాటుకు గురయ్యేది. ఇంతకీ నేను ఏమన్నానంటే, అక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధానంలో చచ్చిపోయిన వాడు అదృష్టవంతుడు, వాడి శరీరం తగలబడగా వాడి శరీరం నుంచి వచ్చిన చితాభస్మం నీ మీద పోసుకుంటున్నావు, అలాగే నన్ను శ్రీశైల మల్లికార్జున ఏదో ఒక సమయంలో నా చితాభస్మాన్ని నీ శరీరానికి పూసుకో, దానివల్ల నాకు లాభం ఏమిటి, నేను పూతుడనవుతాను. పూత అంటే పవిత్రుడు, పూతహ అంటే పవిత్రత. పూతుని చేయుము భూతపతి, సకల భూతాలకి పంచభూతాలకి అధిపతి వినువు. భూతం అంటే ప్రాణి, మనందరం ప్రాణులం, మనందరికీ ఆయన నాయకుడు, పతి, భర్త, మనల్ని భరించేవాడు, భూతపతి, ప్రాణులందరికీ అధిపతి, అందరికీ నాయకుడు. అందువల్ల నువ్వు నన్ను నా చితాభస్మాన్ని ఒంటికి పూసుకుని పవిత్రుణ్ణి చెయ్యి, నన్ను ఎప్పుడూ విడిచిపెట్టకు అని ఎంతో భక్తితో రాసుకున్నాను మా బ్రాహ్మీ ముహూర్తంలో. నాకు నేనే దాన్ని సింధు భైరవి అంటారు, ఆ రాగంలో కూడా గానం చేసుకున్నాను. నిన్ననే మీకు శివభక్త విజయంలో భాగంగా ఒక మహానుభావుడి కథ చెప్పాను, భాస్కర రాయలు ఆయన అసలు పేరు. ఆయనకు మరొక పేరు ఏమొచ్చిందో తర్వాత తెలుస్తుంది మనకి. ఆయన భార్య లక్ష్మి, ఆ ఇద్దరు ఇక్కడ హాటకేశ్వరుడి దగ్గర అన్నదానం చేస్తున్నారని చెప్పాను కదా. ఒకనాడు ఒక పొట్టిగా పొట్టతో ఉన్న సిద్ధుడు వారికి ఒక అక్షయపాత్ర ఇచ్చాడని చెప్పాను. వాళ్ళకి అది అక్షయపాత్రం తెలియదు, ఈ పూటకి మనకి తిండి లేదు కదా అని గిన్నె కడిగి అలా బోర్లు ఇస్తూ ఉంటే అందులో నుంచి ముందు ఒక విస్తరాకు వచ్చింది. ఆ విస్తట్లో ద్రాక్ష, పానక, నారికేళాలు, రంభాపొలాలు, గోక్షీరం, మండగలు, కొత్త నెయ్యి, పప్పు ఇవన్నీ వచ్చి పడ్డాయి. సాధారణంగా పూర్వకాలంలో భోజనాలు చేసేటప్పుడు ఏం చేసేవారంటే పక్కన గ్లాస్తో ద్రాక్ష రసం పెట్టేవారు. మన వాళ్ళు మంచినీళ్ళు తాగినట్టుగా ద్రాక్షారసం కూడా తాగేవారు. ద్రాక్షారసం అంటే తాజా ద్రాక్షారసం సుమండి, మళ్ళీ వేరే అపార్థం చేసుకోకండి. ఈ ద్రాక్షారసం మండిగలు అంటే ఏమిటనమాట, కజ్జికాయలు అంటారు వాటిని. అలాంటి కజ్జికాయలు పూర్వం కజ్జికాయలని ఇళ్లలో బజ్జీలని వేసుకునేవారు, ఇప్పుడు ఏమీ లేవు. దిక్కుమాల వానపాములు తింటున్నాం మనం నూడిల్స్ అనే పేరుతోటి. ఆ నూడిల్స్ తింటే కొద్ది రోజులకి లోపల ఉన్న నూడిల్స్ అన్నీ వేడిపోతాయి, మన నరాలన్నీ దెబ్బతింటాయి. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవి వేస్ట్ ఫుడ్స్, టేస్ట్ ఫుడ్స్ కావు. చక్కగా ఇంట్లో కజ్జికాయలని అవి ఒక గోరుమీటీలని గవ్వలని జంతికలని, జంతిక తింటే గొంతిక్కి మంచిది, అవన్నీ తినేవారు. ఇళ్లల్లో అవి చేసే ఓపిక లేదు. ఏ ఇంట్లోనూ వంటలు మారేశారు చాలా చోట్ల. నగరాల్లో అయితే అసలు పూర్తి వదిలేశారు. కర్రీ పాయింట్ ఉంది, వర్రీ ఎందుకు అన్నాం, హర్రీ బర్రీగా ఏదో తెచ్చుకోవడం. అవి 3 సంవత్సరాల నుంచి అదే కర్రీ వాడు తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మీకు అమ్ముతున్నాడు, తెలిసినవి కదా. అవేం తాజావి కావు, అవి తినగానే శరీరం అంతా రోగాల మయమైపోతుంది. ఆ తర్వాత వాడి చివరికి ఏమవుతాడో తెలియదు. ఏదో అత్యావశ్యక స్థితిలో బయట తినాలి కానీ ఎప్పుడు ఇంట్లో వంట చేయకపోతే ఎలాగా. హాయిగా ఇంట్లో ఏ రోజుకు ఆ రోజు తాజా భోజనం చేయాలి. ఓ సంవత్సరం అమెరికాలో ఒక ఆవిడ శనివారం నాడు వంకాయ కూర వేసి పెట్టింది. చాలా భక్తురాలు మంచి గుత్తి వంకాయ కూర పెట్టింది, చాలా రుచిగా ఉందమ్మా అని పొగిడాను. మళ్ళీ మరుసటి శనివారం నాడు కూడా వంకాయ కూర వేసి పెట్టింది ఆవిడ. ఈసారి కూర బాగాలేదు. ఏమమ్మా కిందటి వారం అంత బాగా రుచిగా చేసావు, ఈ వారం కూర ఎలా ఉంది ఏమిటంటే, భలేవారండి ఆ కూరేగా వేశా అంది. ఆ కూర ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసి వేసింది ఆవిడ. అప్పుడు ఏమవుతుంది కాబట్టి ఏ రోజు ఆ రోజు కాస్త వంట చేసుకుంటే సుఖంగా ఉంటుందన్నమాట. అందువల్ల ఆ రోజుల్లో ద్రాక్ష పానకం, ఈ నారికేళం, మళ్ళీ కొబ్బరి ముక్కలు, వడపప్పు, చలివిడి, దాంతోపాటు కనీసం 5-6 రకాల కూరగాయలు వడ్డించేవారు. అందులో ఏ ఇష్టమైన పదార్థం ఉంటే అది తినేవాడు అనమాట. మంచి ఆవకాయ, గోంగూర, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, ఇవి కాకుండా ఈ కజ్జికాయలు ఇలాంటి పిండి వంటలు వేసేవారు. చల్లగా ఉండేటటువంటి గడ్డ పెరుగు పెట్టేవారు పక్కన. ఇక పులుసులు ఇవి చెప్పక్కర్లేదు. ఇవన్నీ ప్రత్యక్షమవగానే వాళ్ళకి అర్థమైపోయింది, ఇందాక వచ్చిన సిద్ధపురుషుడు ఒక గడ్డిపరక మనకిచ్చాడు. ఆ గడ్డిపరక మహిమ వల్ల ఈ పాత్ర అక్షయ పాత్ర అయిపోయింది. ఇంకొకసారి అక్షయ పాత్ర మహిమ చూద్దాం అని మళ్ళీ బోర్లిస్తే మళ్ళీ విస్తరాకు వచ్చింది, మళ్ళీ అన్ని పదార్థాలు వచ్చాయి. వాళ్ళు ఆనందపడిపోయి శుభ్రంగా భోజనం చేశారు. ఇంకా రోజు నుంచి చేతులు అక్షయ పాత్ర ఉందిగా, వేరే పదార్థాలు బయట నుంచి తెచ్చుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వంటకు కావలసిన సామాగ్రి తెచ్చుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వచ్చిన వాళ్ళకి ఎప్పుడు పెడితే ఎప్పుడు అన్నదానం చేయటం మొదలుపెట్టారు. రకరకాల పిండి వంటలతో మొహమాటం లేకుండా భోజనం పెట్టేవారు. ఈలోపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చింది. వీళ్ళు ఇదివరకు వేడివేడిగా వండి పెట్టడం మనం చూసాం. వాళ్ళు వంట చేస్తున్నప్పుడు కట్టెలు పొయ్యిలో పెట్టడం వల్ల ఆ కట్టెల నుంచి పొగ వచ్చేది. ఇప్పుడు ఈ మధ్యన ఏమొచ్చిందో తెలియదు కానీ ఇంటిలో కట్టెలు వెలిగించడం లేదు, కట్టెల పొయ్యి మీద గిన్నెలు పెట్టడం లేదు, ఎసరు పెట్టడం లేదు, పోపులు చిటపట్లు పటపట్లు లేవు. కానీ వచ్చిన వాళ్ళకి వేడివేడిగా అన్నం పెడుతున్నారు, తాజా కూరలతో అన్నం పెడుతున్నారు, పిండి వంటలతో అన్నం పెడుతున్నారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? ఇది మాయ, మర్మమా, తపశక్త, ఏమిటిది అని వాళ్ళకి అనుమానం వచ్చింది. ఒక్కొక్కళ్ళు రాత్రిపూట పగటిపూట వీళ్ళు అన్నదానం చేస్తున్నప్పుడు తొంగి చూసేవారు గదుల్లోకి. అందులో ఒకడు తొంగి చూశాట. వాళ్ళకి గుడిసి ఉందని చెప్పుకున్నాం కదా, ఒక పూరిపాక. ఆ పూరిపాకకు చిన్న కిటికీ ఉంది, కిటికీలోంచి చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం కలిగించిన దృశ్యం కనపడింది. ఈ ఇంట్లో లక్ష్మి, ఈ భాస్కర్ రాయల భార్య, జనమందరినీ అన్నం తినడానికి ఇలా బారులు తీరిలా కూర్చోబెట్టేది. భోజనం చేయడానికి వచ్చే జనం ఉంటారు కదా, మధ్యాహ్నం పూట శ్రీశైలానికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఇటొక పంక్తి ఇటొక పంక్తి రెండు వరుసలుగా కూర్చోబెట్టి ఆ తర్వాత గుడిసెలో తన చేతిలో ఉన్న అక్షయ పాత్ర ఇలా ఒక గిన్నెలో బోర్లించింది. వెంటనే అందులోంచి అన్నం వచ్చి గిన్నె నిండిపోయింది. మళ్ళీ అక్షయ పాత్ర ఇంకో గిన్నెలో వడ్డిస్తే అందులోకి పెరుగు వచ్చింది, ఇంకో దాంట్లోకి పులుసు వచ్చింది, ఇంకో దాంట్లో అప్పడాలు వడియాలు పడ్డాయి. ఇలా రకరకాల పదార్థాలు గిన్నెలోంచి వస్తున్నాయి. అయ్యేసరి మధ్య ఇదన్నమాట వీళ్ళ మహిమ, ఇదన్నమాట వీళ్ళ గొప్పతనం అని ఆ కిటికీలోంచి చూసిన వాడు కనిపెట్టాడు. వీళ్ళ దగ్గరకు ఎలాగో ఒక అక్షయ పాత్ర వచ్చింది. ఈ అక్షయ పాత్ర అలా తిప్పినంత మాత్రం చేతనే గుండిగలు నిండిపోతున్నాయి, అన్నం కూరలు పిండి వంటలు సమస్తం వస్తున్నాయి. ఇలాంటిది ఉంటే అన్నదానం చేయటంలో ఆశ్చర్యమేముంది? కానీ జనమేమో తెలియక వేడివేడిగా వండుతున్నారు, వడ్డిస్తున్నారు, అన్నదానం చేస్తున్నారని వేళ్ళను పొగుడుతున్నారు. ఎక్కడి నుంచో అక్షయ పాత్ర తెచ్చుకుని దాని మహిమతో అన్నదానం చేసి వీళ్ళు కీర్తి పొందుతున్నారు. మనకి కీర్తి రావడం లేదు అని ఆ చుట్టుపక్కల వాళ్ళు అసూయ పొందారు. అసలు అసూయ లేనివాడు ఈ సృష్టిలో ఎక్కడ ఉంటాడు? పక్కవాడికి పేరు వచ్చిందంటే ఒకటి పొగిడే ఉంటే రెండోవాడు లోపల గెజగెజలు ఆడిపోటండి బాబు. నా శిష్యులనే చూస్తాం కదా, ఒకటికి ప్రసాదం పెట్టి రెండోవాడికి పెట్టకపోతే అదిగో వాళ్ళకి ప్రసాదం పెట్టారు నాకు పెట్టలేదు, వాడికి అవకాశం వచ్చింది నాకు రాలేదు అని కొంత గెజగెజలు ఆడుతూ ఉంటారు. అసూయ అంటే అర్థం ఏమిటి? గుణేషు దోషారోప అసూయ. మంచిలో చెడ్డని ఆపాదిస్తే దాన్ని ఏమంటారు? అసూయ అంటారు. ఇప్పుడు గుళ్ళో చక్కగా కష్టపడి ఒక యజ్ఞం చేశారు, మనం పొగడాలి యజ్ఞం చేయించారు ఇక్కడని, అంతేగాని ఆ చేశారులేండి యజ్ఞం, బయట నుంచి డబ్బులు వచ్చాయి, వాడు ఎవడో కట్టెలు ఇచ్చాడు, వాడు ఎవడో నెయ్యి ఇచ్చాడు, అది పెద్ద గొప్పైనా అంటారు కొంతమంది. నేను నీ దగ్గర కట్టెలు ఉన్నంత మాత్రం చేత నీ ఇంట్లో నెయ్యి ఉంటే నువ్వు యజ్ఞం చేయగలవా? ఇక్కడ యజ్ఞం చేయాలంటే యాగశాల కావాలి, మంత్రం కావాలి, తంత్రం కావాలి, క్రియ కావాలి, ఏమీ లేకుండా యజ్ఞం అయిపోతుందా? మనం చెయ్యలేము కానీ ఇతరులు చేస్తే అందులో వంక పెడతాం. ఎవరో కష్టపడి అన్నదానం చేశారనుకోండి, ఆ చేశాడులేండి నిన్న అన్నం వండాడు, అన్నం మిగిలిపోయింది, ఏం చేయాలో తెలియక పక్కవాడికి అన్నం పెట్టాడు అంటాడు. ఎవరో పుణ్యాత్ముడు గుడికి ఒక 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు అనుకుందాం, ఆహా ఎంత మంచివాడు అంటే ఒక 5 లక్షలు ఇచ్చాడని వీలుంటే పొగుడు, లేకపోతే మాట్లాడగలుగు, అంతేగాని ఆ దొంగ సొమ్ము తీసుకొచ్చి 5 లక్షలు ఇచ్చాడండి అంటే అది మహాపాపం. అది అవతల వాడు ఎవరో మనకు అనవసరం. అతను ఒక మంచి పని చేశాడు, ఆ పనిని ప్రోత్సహించు. మంచిలో చెడ్డ వెతికితే దాన్ని ఏమంటారు? అసూయ. అసూయ అంటే అర్థం అది. గుణేషు దోషారోప అసూయ, మంచి గుణములలో చెడ్డనే వెతికితే దానికి అసూయ అని పేరు. ఈ అసూయగ్రస్తులు ఎక్కువైపోయారు ఆ చుట్టుపక్కల. అప్పటికే వీళ్ళకి బాగా పేరు వస్తుంది. ఆ పేరు తట్టుకోలేక వీళ్ళని ఎలా పడగొడదామని చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర అక్షయపాత్ర కూడా కనబడగానే గజగజలాడిపోయారు వాళ్ళు. ఒరే, ఈ భాస్కర రాయల దంపతులకి చెడ్డ పేరు తేవాలరా, వీళ్ళు అన్నదానం చేస్తామని మోసం చేశారని 10 మంది వీళ్ళని తిట్టేలా చేద్దాంరా, దానికి ఏం చేద్దాం అని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఋషులు వాళ్ళల్లో వాళ్ళు రకరకాల తర్జన భర్జనలు చేశారు. ఇలా ఉండగా మళ్ళీ ఈసారి కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో నక్తము అనే పేరుతోటి ఉపవాసాలు ఉంటారు చాలామంది. నక్తము అంటే నిజానికి రాత్రి అని అర్థం. నక్తం అంటే ఉపవాసానికి అసమా, నక్తం అంటే రాత్రి. పగలంతా ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఉండి రాత్రికి సూర్యుడు అస్తమించాక స్నానానంతరం శివుణ్ణి దర్శనం చేసుకుని ఆ తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని పవిత్రాన్నం భగవంతునికి నివేదించి భోజనం చేసే విధానమునకు నక్తవ్రతము అని పేరు. ఇది మనకి స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది. అలా నక్తవ్రతం చేసే వాళ్ళందరినీ వ్యవహారంలో నక్తం చేశారా అంటారు. నిజానికి నక్తవ్రతం అనాలి, అయినా నక్తం అంటాం. మనందరి యొక్క లక్షణం ఏంటనమాట, ఇవాళ మాకు శనివారం అండి అంటాడు. నేను వాళ్ళకి శనివారం అయితే నాకు ఆదివారం అవుతుందా? శనివారం ఎవరికైనా శనివారమే. అంటే ఏమిటి, శనివారం నాడు వాళ్ళు ఏం చేస్తున్నారనమాట, సాయంత్రం పూట ఉపవాసం అనే పేరుతో అంత పిండి వంటలు భోజనం చేస్తారంతే. నిజానికి శనివారం నాడు నియమంతో ఉండేవాడు పగలు భోంచేయాలి, రాత్రికి ఒక్క పండు తినాలట. మళ్ళీ ఆ పండు కూడా ఎంత ఉండాలట, చిటికెన వేలు ఎంత ఉన్నదో అంత పండు ముక్క మాత్రమే తినాలట. ఎంత అరటిపండు ఒకటి తింటే అది శనివారం నియమం కాదు, అది పూర్వకాల నియమం. ఇది కలియుగం. పొద్దుటంతా ఉపవాసం ఉండో లేక పొద్దుట భోజనం చేసి రాత్రికి ఏమీ తినకుండా ఉంటే శరీరాలు పాడైపోతాయి కనుక ఫలహారం అనే పేరుతో బలహారం తింటున్నారు. బలహారం నిజానికి ఫలము అంటే పండు. ఇప్పుడు మనకి ఫలహారం వ్యవహారంలో ఏమైపోయింది అనమాట, శనివారం కదండి, ఏదో ఒక 1/4 ఇడ్లీ అందులో కాస్త నెయ్యి వేసుకుని వేరుశనగ గుళ్ళ చట్నీయో జీడిపప్పు చట్నీయో ఇంకేదో బొంబాయి చట్నీయో వేసుకుని తింటున్నామండి అంటున్నారనమాట. నిజానికి అంత తింటే దాని నియమం అన్నారన్నమాట. సాయంత్రం లఘ్వాసీహి అంటే చాలా తక్కువగా ఆహారము తిరువాడు నియమవ్రతుడు అంటారు. మీకు ఎప్పుడైనా వీరుంటే సుందరకాండం చదవండి, అందులో ఏముంటుంది, అల్పాహారాం తపోధనాం అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి, అల్పాహారి తపోధన, తపస్సు చేసేవాడు ఆహారం తక్కువగా తీసుకుంటాడు. తపస్సే ధనముగా కలిగిన వాడు అనగా బాగా తపస్సు చేసేవాడు పరమభక్తుడు తింటాడు కానీ తక్కువ తింటాడు. అసలు తినకుండా ఉంటే పాపం, ఏమీ తినకపోతే దాన్ని లంకణం అంటారు. ఎక్కువ తింటే అది దోషమే. అందుకే భగవద్గీతలో ఎక్కువ తినేవాడు అసలు తినని వాళ్ళు ఇద్దరు నరకానికి పోతారని చెప్పాడు లేదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. దానినే మళ్ళీ మనకేం చెప్పారు, మార్కండేయ పురాణంలో మదాలస చరిత్రలో కుడుపు పోయి కుడుచు, ఒక్కొక్కటి తిన్న వెంటనే తింటాడు లేదా ఒక రోజంతా అసలు ఏమీ తినడు. ఈ ఇద్దరు ఎప్పటికీ భగవంతుణ్ణి పొందలేరట. శివుణ్ణి పొందాలంటే ఆహారాన్ని అదుపులో పెట్టాలి, అంటే తక్కువ తినాలి, అసలు తినకుండానూ ఉండకూడదు అలాగని ఎక్కువ తినకూడదు. ఇవన్నీ నియమాలు అన్నమాట. అందులో ఎందుకు చెప్తున్నానంటే కార్తీక మాసంలో నక్తవ్రతం చేసే వాళ్ళు ఏం చేస్తారు, నక్షత్ర దర్శన అనంతరం భోజనం చేస్తారు. అలాంటి వాళ్ళకి అన్నం పెట్టడం పరమపుణ్యం. మా చిన్నప్పుడు అలాగే నేను బ్రహ్మచర్య దీక్షతో ఉన్న రోజుల్లో ఉపనయనం అయ్యాక ఎక్కువ మంది మా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఈ బాలబ్రహ్మచారి గారిని ఉపవాసం అయ్యాక భోజనానికి పిలవాలని తహతహలాడేవారు. మా అదృష్టవశాత్తు ఒక పుణ్యాత్మురాలు ఉండేది, ఆవిడ పేరు గోటేటి సుబ్బలక్ష్మి గారు. ఆవిడ ఎప్పుడు నన్నే పిలిచేది ఎక్కువగా, అంటే అప్పట్లో నాకు వయస్సు చిన్నది, నేను ఎక్కువగా జపతపాల్లో ఉండేవాడిని, విద్యల్లో బాగా రాణించేవాడిని, అందుకని ప్రేమతో పిలిచేది. సరిగ్గా నక్షత్ర దర్శనం అయ్యాక నన్ను కూర్చోబెట్టి నాకు ఇంత ఆపోసిన వడ్డించుకుని నాకు భోజనం పెట్టాక ఆవిడ చేసేది. అంటే ఆ రోజుల నియమం ఏమిటనమాట, తప్పక కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం ఉండి రాత్రి శివదర్శనానంతరం నక్షత్రాలను చూసి భోజనం చేసేవారికి భోజనం పెట్టడం చాలా పుణ్యం. అన్నదానాలలో అది గొప్ప అన్నదానమాట. అందుకని కార్తీక మాసంలో మాత్రం ప్రధానమైన అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఈ భాస్కర రాయలు చేసేవారు. ఒకసారి కార్తీక మాసం వచ్చింది, ఆ రోజు సోమవారం, పరమ పవిత్రమైన రోజు, భక్తులంతా తెల్లవారుజామున వచ్చేసారు, శివుణ్ణి దర్శనం చేసుకున్నారు, కొంతమంది చుట్టుపక్కల ఉన్న లింగాలను అభిషేకించారు, సాయంత్రం పూట కూడా శివుణ్ణి తలుచుకున్నారు. ఇక సాయంత్రం ఇక్కడ మనకి అన్నదానం చేసేవాడు ఎవడున్నాడు అని వాళ్ళు ముందే ఎంక్వైరీ చేశారట. హాటకేశ్వర లింగము దగ్గర మకాం పెట్టిన భాస్కర రాయలు అనే ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. ఆయన భార్య పేరు లక్ష్మి. ఆ దంపతులు చేసినట్లుగా అన్నదానమును శ్రద్ధగా ఎవరూ చెయ్యరు. వాళ్ళు అన్నం పెట్టేటప్పుడు అన్నం తినేవాడిని దైవముగా భావిస్తారు. అన్నం తినేవాడు ఏదో భిక్షుకుడు అనుకునేవారు కాదు. అన్నం తినేవాడు విష్ణు అనుకోవాలి, భగవంతుడు అనుకోవాలి, వినయంతో పెట్టాలి. అయ్యా ఇంకేమన్నా తింటారా, ఇంకేమైనా కావాలని అడగాలి. ఒకవేళ ఏమీ లేకపోతే మన దగ్గర ఏమీ లేవు, తినండి అనాలట. మొగమూట పడుతూ వడ్డించాలట. అంతేగాని బోలడంత పెట్టాం, సిగ్గు లేకుండా తినండి అనకూడదట. మీకు వీలుంటే శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాల్య చదవండి. ఇదంతా రాయల ప్రాంతం. ఒకప్పుడు రాయలు ఈ ప్రాంతాన్నంతా పరిపాలించాడు, తన ప్రతినిధులు పంపాడు. అందుకే ఆయన పేరు మీదుగా రాయలసీమ అని పేరు వచ్చింది. అంత దివ్యక్షేత్రం ఇదేం సామాన్యమైన క్షేత్రం కాదు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నిరంతరం శివపార్వతులు తిరుగుతూనే ఉండేవారు. అందులో శ్రీకృష్ణదేవరాయల కవిత్వం అద్భుతంగా ఉంటుంది. అష్టదిగ్గజాల కవిత్వం అంతా ఒకెత్తు, ఒక్క రాయల కవిత్వం ఒకటి. ఆయన సంస్కృతంలో తిరుగులేని పండితుడు, తెలుగులో అంతకంటే గొప్ప పండితుడు. సంస్కృతంలో జాంబవతి పరిణయం మదాలస చరిత్ర రాశాడు, తెలుగులో ఆముక్త మాల్యద అనే కావ్యం రాశాడు. అందులో ఒక ఆయన అన్నదానం చేస్తున్నట్ట. అర్ధరాత్రి పూట కూడా అన్నం పెట్టేవాటండి ఆయన. ఇప్పుడంటే ఇన్ని ఫెసిలిటీస్ వచ్చాయి, ఏమీ లేని రోజుల్లో అర్ధరాత్రి కూడా అన్నం పెట్టేవాట. అక్కడ రాయలు రాశాడంటో పద్యం, ఆ నిష్టానిధి గేహ సీమ నడురేయాలిల్చినన్మ్రోయు ఎంతే నాగేంద్రశయాను దివ్య కథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుత నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమల్పల్కులు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన గొప్ప అన్నదాత. ఆ అన్నదాత ఇంటి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి 12 నిలబడండి. ఆ ఇంట్లోంచి ఏమని వినపడేదిట, నాయనలారా అర్ధరాత్రి 12 అని మీరేం సంకోచించకండి, ఇంత అన్నం తిని మా ఇంట్లోకి వచ్చి అన్నం తిని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళండి. ఏదో దేవుడి దేవుళ్ళు మీకు ఇంతే అన్నం పెట్టగలుగుతున్నాను. ఏది ఇంట్లో అన్ని రకాల పిండి వంటలతో అన్నం పెట్టేవట, బొబ్బట్లు కూడా పెట్టేవట, ఆయన నెయ్యి పోసేవట. ఆయన ఏమనేవాడట, ఎక్కువ అన్నం లేదు, నాస్తి శాఖ బహుత, ఎక్కువ కూరగాయలు చేయలేకపోయాం, ఏదో ఒక 6 చేయగలిగాం, 60 చేయలేకపోయాం. నాస్త్యుష్ణత, అన్నం చల్లారిపోయిందేమో, కూరలు చల్లారేమో, వేడి లేదేమో, చల్లారినా తినండి. నాస్త్యపూపో, పిండి వంటలు ఎక్కువ చేయలేకపోయాం, అందువల్ల ఎక్కువ పిండి వంటలు లేవని మనస్సులో బాధపడకుండా ఉన్నదానితో సరిపెట్టుకోండి. నాస్త్యోదన సౌష్ఠవంచ అంటే వరుసగా కట్టుపొంగలి, దద్యోజనం, పులిహేర, చక్కెర పొంగలి ఇన్ని చేయలేకపోయాం, ఎక్కువ లేవు, ఉన్నంతలో సరిపెట్టుకుని అన్నం తినండి. పుణ్యాత్ములారా, మీరు అన్నం మాత్రం తిని నన్ను ఆశీర్వదించండి అనేవాట. అసలు ఎంత గొప్ప విషయం అండి అది. అంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి, అన్నీ వడ్డిస్తున్నాడు. అర్ధరాత్రి 12 వచ్చిన వాడికి వండి వడ్డించడం కష్టం, అయినా దంపతులు వండి వడ్డించేవారు, విసుక్కునేవారు కాదు. పైగా ఎన్నో పెట్టి కూడా ఎక్కువ లేవు, ఉన్నదాంతో సర్దుకు తినండి అనేవారట. వాళ్ళు గొప్పవాళ్ళు అంటే ఇవాళ గట్టిగా ఓ 10 డొనేషన్ ఇస్తే ఎక్కువ మంది, ఫలానా వాడి మనవడు, ఫలానా వాడి కొడుకు, 10 దానం అని బోర్డు మీద వేయకపోతే కోపగిస్తున్నారు. 10 పేరు చెప్పకపోతే వాడికి మండుతోంది. 2 గంటి వాడికి తెలియకుండా దానం చేయాలి అని పూర్వకాలంలో పెద్దలు చెప్పారు. అలాంటి మహానుభావులు ఎంతోమంది ఉండేవారు ఆ కాలంలో. అలాంటి పుణ్యాత్ములు, మంచి భోజనం పెట్టేటటువంటి వాళ్ళు ఈ భాస్కర రాయలు లక్ష్మి అని తెలుసుకుని అందరూ కూడా చకచక నక్షత్ర దర్శనానంతరం ఆయన ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన తన గుడిసె ముందు తాత్కాలికమైన ఒక పాక వేయించి, మహాత్ములారా, భక్తులారా, మీరంతా కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నారు, శివస్వరూపులు మీరు, పురుషులంతా శివుళ్ళు, స్త్రీలంతా అమ్మవారి స్వరూపాలు, మీరంతా ఇక్కడే కూర్చోండి, మీకు కాసేపట్లో అన్నం వడ్డిస్తాను, ఈలోపు శివస్మరణ చెయ్యండి అన్నట్ట. వాళ్ళందరూ భక్తితో శివ శివ శంభో భవభయహర శంభో అని పాడుకుంటున్నారు. అంతేగాని ఎప్పుడు అన్నం పెడతాడరా బాబు, లేట్ చేస్తున్నాడు ఏమిటి అనేవారు కదట. అన్నం తినే ముందు కూడా శివనామస్మరణం చేయాలి. దిక్మాలనాడు ఎప్పుడు వస్తాడో, ఆకు ఎప్పుడు వేస్తాడో అని ఆకుకేసి చూడకూడదట, భక్తితో స్మరణ చేయాలి. అలా వాడు స్మరణ చేస్తున్నారు. ఇంత చేసి టైం 7-8 అంతే ఆ సమయం. కార్తీక మాసంలో తొందరగా చీకటి పడిపోతుంది కదా, అందులో చూడడానికి ఆలస్యం అయినట్టు కనపడుతోంది. ఇంతలో ఈయన భార్య లోపలికి వెళ్ళింది. అక్షయపాత్ర పుచ్చుకుని గుండిగల్లో ఇలా పొయ్యాలి, పోస్తే అందులోంచి అన్నము పెరుగులు కూరలు ఇవన్నీ వస్తాయి కదా, అందుకని అక్షయపాత్ర కోసం వెళ్ళింది. ఈయనేమో భక్తుల చేత భజన చేయిస్తున్నాడు, ఈవిడేమో అక్షయపాత్ర కోసం వెళ్ళింది. తీరా లోపలికి వెళ్ళి చూస్తే రోజు ఆవిడ అక్షయపాత్ర పెట్టి ఉంచిన చోట అక్షయపాత్ర కనపడలేదు, ఆ పాత్ర మాయమయ్యింది. ఆవిడ కంగారు పడింది, నేను మధ్యాహ్నం అక్షయపాత్ర కడిగి ఇక్కడే బోర్లించాను కానీ ఇక్కడ పాత్ర కనపడదే, కారణమేమిటి అని తెల్లబోయింది. మొత్తం ఇంట్లో ఎక్కడన్నా పెట్టానేమో అని, ఉన్న గుడిసె చిన్నదే కదా, అందువల్ల ఆ గుడిసె అంతా వెతికింది. ఎంత తల్లకిందులు ఎక్కడ వెతికినా గుడిసెలో అక్షయపాత్ర కనపడలేదు. కంగారు పడి ఏమండి అని భర్తను పిలిచింది. ఆయన లోపలికి వచ్చాడు. భక్తులేమో వేల సంఖ్యలో వచ్చారు, ఇవాళ రోజు కంటే ఎక్కువ వచ్చారు. దాదాపు 5-6 వేల మంది జనం భోజనం కోసం బారుడు తీరు కూర్చుని ఉన్నారు. వాళ్ళకి అన్నం వడ్డిద్దామని అక్షయపాత్ర కోసం వెతికితే పాత్రం కనపట్టల్లా. ఎలాగా ఇప్పుడు వీళ్ళకి అన్నం పెట్టడం ఎలాగా? మలమల మాడిపోయి ఉపవాస దీక్షతో ఉన్న పుణ్యాత్ములకి అన్నం పెట్టలేకపోతున్నాం పండి అని చెప్పడం కంటే పాపం ఉంటుందా? పైగా ఆకలికి మాడిపోతున్న వాడు శపించేస్తే ఆ శాపం తొందరగా తగులుతుంది అని పాప ఆవిడ కన్నీటి పెట్టుకుంటే ఆయన కంగారు పడి కొంచెం వెతికాడు. ఏమీ కనపడలేదు పాత్ర. ఇంతకీ ఏం జరిగిందంటే, ఇంత పూర్వం గుడిసి లోపలికి తొంగి చూసిన ఆ పక్కన ఉన్న ఆశ్రమవాసి ఒకటి చూశాడని చెప్పాం కదా, వాడు వీళ్ళని ఏమైనా సర్వనాశనం చేయాలనుకున్నాడు. వీళ్ళకి అపకీర్తి వచ్చేలా చేయాలి, భక్తుల చేత శాపాలు పొందేలా చేయాలని సరైన టైం చూసుకుని ఈ కార్తీక సోమవారం నాడు అన్నదానం చేయడానికి ముందు రహస్యంగా గుడిసెలోకి వచ్చి పాత్ర ఎత్తుకు పారిపోయాడు. వాడు గుడిసెలో దాచుకున్నాడు. ఈర్ష్యాసూయులు కలిగిన వాళ్ళు ఇలాంటి పాపాలే చేస్తారట. మహాపాపాత్ములు కొందరు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆపద వచ్చింది, ఏం చేయాలో తెలియదు. అక్షయపాత్రం మాయమయ్యింది, జనం చూస్తే అక్షయంగా వచ్చి కూర్చున్నారు, అన్నం పెట్టకపోవడం పాపం. పాపం పక్కన పెడితే వాళ్ళు శాపం పెడితే శాపం వల్ల తాపం అవుతుంది. ఎలా? క్షణకాలంలో ఆ దంపతులు ఒక నిర్ణయానికి వచ్చారు. అవ్యాజ కరుణామూర్తి అని శివుడికి పేరు. ఏ వంక లేకుండా మనల్ని ప్రేమిస్తాడు, కరుణిస్తాడు. ఆయన దయవల్ల మనకు అక్షయపాత్ర వచ్చింది. ఆనాడు పొట్టివాడి రూపంలో వచ్చిన వాడు ఎవరై ఉంటారు? ఆ శివుడి కొడుకు గణపతి అయి ఉంటాడు. ఆయన్నే పట్టుకుందాం, ఆ శివుడినే పట్టుకుందాం, శంకరులకి కింకరులు అవుదాం అనుకుని ఇద్దరు గుడిసెలో కూర్చుని బయటికి రాకుండా ఒక్క క్షణకాలం శివుడి భక్తితో ప్రార్థించారు. శంకర భక్త మానస వశంకర దుష్టమదాసురేంద్ర నాశంకర పాండునీల రుచి శంకర వర్ణ నిజాంగ భోగిరాట్ కంకణ పార్వతీ హృదయ కైరవ కైరవ మిత్ర యోగి హృత్పంకజ పంకజాప్త జయ తాండవ కేలన భక్త పాలన. తండ్రి ఈశ్వర, నువ్వు భక్తుల యొక్క మనస్సులను వశం చేసుకుంటావు. భక్త మానస వశంకర, వశమును చేసుకునేవాడిని వశంకరుడు అంటారు, శుభమును కలిగించేవాడిని శుభంకరుడు అంటారు, నాశనము చేసేవాడిని నాశంకరుడు అంటారు. భగవంతుడువు నువ్వు, నీవు భక్తుల మనస్సుని వశం చేసుకున్నవాడివి. శంకరుడు అని నీకు ఎందుకు పేరు వచ్చింది? శం కరోతీతి శంకర, శం అంటే సుఖము శాంతి అని అర్థం. శం అనే ఒక అక్షరమునకు సుఖం శాంతి ఈ రెండు భక్తులకు ఇస్తాడు గనక శంకర. శంకరుడు అనే శబ్దానికి నిజమైన అర్థం ఏంటన్నమాట? సుఖమునిచ్చువాడు, శాంతినిచ్చువాడు. దుష్ట మదాసురేంద్ర నాశంకర, దుష్టులైన అహంకరించిన రాక్షసులను నాశనం చేస్తావు నీవు. ఆయన మామూలుడు కాదు. భవ నాశంకర, భవము అంటే పుట్టుక, సంసారం. ఈ సంసారమును నాశంకరుడు అంటే నాశనము చేయువాడు, అంటే సంసారంలో ఏ దుఃఖము లేకుండా చేస్తాడు. అంటే పాటలు పాడేటప్పుడు భవన శంకర అని పాడతారు, కానీ భవనాశంకర కాదు, అది భవ నాశంకర. సంసార దుఃఖములను తొలగు చేయువాడు. ఇంకా ఆయన శరీరం ఎలా ఉంటుందిట? పాండునీల రుచి శంకర వర్ణ. పాండు అంటే తెల్లని. పాండురాజు గారు చాలా తెల్లగా ఉంటాడు కాబట్టి ఆయన పాండురాజు అన్నారు. శివుడి శరీరం అంతా తెలుపే, అందులో నేల రుచి ఉంది, కొంచెం నీలం ఉంది. ఏమిటా నీలం? కంఠం. ఒకప్పుడు దేవతలు దానవులు క్షీరసాగరాన్ని మధించారు, అందులో నుంచి అమృతం వస్తుంది అనుకున్నారు. తీరా అమృతం కోసం వాళ్ళు క్షీరసాగరాన్ని చిలికితే మధిస్తే అందులోంచి అమృతం బదులుగా ముందు విషం వచ్చింది. ఆ విషం లోకాలన్నిటినీ కాల్చి చేయడం మొదలుపెట్టింది. ఆ విషంలో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వచ్చాయి, పొగ వచ్చింది. ఆ ఘాటుకి కొందరు చచ్చిపోయారు, దాంతో వాళ్ళంతా వణికిపోయారు. పరుగు పరుగున పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు, రక్షించు రక్షించు, లోకములన్నిటినీ శిక్షించే హాలాహలం పుట్టింది, ఈ హాలాహలం వల్ల మేము చచ్చిపోతున్నాం, అందుకే కోలాహలంగా నీ దగ్గరకు వచ్చాం, మమ్మల్ని రక్షించనగానే ఈశ్వరుడు పార్వతీ సమేతంగా వెంటనే అక్కడికి వచ్చాడు. చూశావా పార్వతి, వీళ్ళంతా నా భక్తులు, నా పిల్లలు నా దగ్గరకు వచ్చి విషాన్ని తాగి రక్షించమంటున్నారు, వీళ్ళ కోసం విషాన్ని తాగుతాను, తాగేయినా అన్నాడు. వెంటనే పార్వతి మారు మాట్లాడకుండా తాగేయండి అంది. అప్పుడు ఈ కథ వింటున్న పరీక్షిత్తుకి ఒక అనుమానం వచ్చింది, ఈ దేవతలు రాక్షసులు తమ స్వార్థం కోసం శివుణ్ణి విషం తాగమన్నారు. ఆయన లోకాలకి తండ్రి కనుక లోకములను రక్షించడం కోసం విషం తాగుతానన్నాడు. కానీ చూస్తూ చూస్తూ ఏ భార్య అయినా భర్తని విషం తాగమంటుందా? ఒకసారి ఆలోచించండి, ఆ భార్య భర్తని ఏమండి కొంచెం విషం పుచ్చుకుంటారా అని అడుగుతుందా? అసలు దిక్కుమంది కషాయం ఇవ్వడానికే భయపడుతుంది, విషం ఇస్తుందా? పార్వతి శివుణ్ణి విషం తాగమని ఎలా ప్రోత్సహించింది అని ఆయనకు ఒక అనుమానం వచ్చి అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నిజమే, నువ్వన్నట్టుగా విషం చాలా ప్రమాదమని తెలుసు, పార్వతికి అన్నీ తెలుసు, అయినా విషం తాగమన్నది. కారణం ఏమిటి? మృంగెడివాడు విభుండని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెల్తమది నమ్మినదో. మింగేవాడు తన భర్త అని తెలుసు, ఆయన మింగేది కాలకూట విషమని తెలుసు, విషం తాగితే ఎంత ప్రమాదమో తెలుసు, అయినా ఈ ప్రజలందరికీ శుభం కలగాలి, ప్రజ అంటే సంతానం, వీళ్ళంతా తన బిడ్డలు, మన బిడ్డలంతా బతికొండడం కోసం మీరు విషం మింగేయండి అంది. అలా విషం మింగమన్న వాడికి ధైర్యం ఏమిటో తెలుసా? నా మంగళసూత్రం గట్టిది, నా మంగళసూత్రాన్ని నమ్మాను, నాకేం భయం అందిట. మంగళసూత్రం గట్టిది అంటే ఏదో తాడుతో చేయించుకుందని కదా. అక్కడ ఆవిడ మెడలో శివుడు కట్టిన మంగళసూత్రం ఉన్నంత వరకు శివుడికి ఏ గండం రాదు. అసలు కష్టం అంతా ఈవిడిదేట. ఆయన ఏ ముహూర్తంలోనో ఆవిడ మెడలో మంగళసూత్రం కట్టాడు, అప్పటి నుంచి ఆయనకి అపజయం లేకుండా పోయిందిట. ఈ సృష్టిలో నిజం చెప్పమంటారా, చాలామందికి భార్య వచ్చాకే జయం వస్తుంది, శివుడికి కూడా భార్య వచ్చాక జయం వచ్చింది అని చమత్కారంగా పోతరగారు రాస్తాడు. కారణం ఆవిడ పేరే సర్వమంగళ, అన్ని మంగళములను ఇచ్చేదా తల్లే కదా. అందువల్ల అమ్మవారి వల్ల అయ్యా, అయ్యవారి వల్ల అమ్మ, ఇద్దరూ పరస్పరం లోకాలని రక్షించే శక్తి పొందుతారు. వారిద్దరూ వాక్కు అర్థం వలె కలిసి ఉంటారు. అందుకే కాళిదాసు రఘువంశం ప్రారంభంలో వాగర్ధావ్యవ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత్పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు ఆయన. ఓ మాట మాట్లాడితే ఆ మాటకు అర్థం ఉందా లేదా? ఇప్పుడు పద్మాకరుడు అనే శబ్దం ఉన్నది, దానికి అర్థం పద్మ అంటే లక్ష్మి, కరము అంటే చెయ్యి, లక్ష్మీదేవి చెయ్యి అని ఒక అర్థం. పద్మ ఆకరహ అంటే తామర పువ్వులకు నిలయం, చెరువు అని ఒక అర్థం. కాబట్టి పద్మాకర శబ్దమునకు అయితే చెరువు లేదా లక్ష్మి యొక్క చెయ్యి, ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. మాట ఉంటే అర్థం ఉంటుంది, అర్థం ఉండాలంటే మాట ఉండాలి. ఈ మాట అర్థం కలిసే ఉంటాయి. కూర్చో అనగానే మీకు దాని అర్థం తెలిసింది కదా, కూర్చో అనే మాటకి శయ్యనించుట లేకపోతే ఆశీనులవుట అని అర్థం. కాబట్టి అర్థం ఉంటేనే మాట ఉంటుంది, మాట ఉంటే అర్థం ఉంటుంది. ఆ రకంగా అవినాభావ సంబంధంతో కలిసి ఉంటారు పార్వతీ పరమేశ్వరులు. నిత్యము ఎప్పుడూ విడిచిపెట్టకుండా కలిసి ఉండే ఆ పార్వతీ పరమేశ్వరులకి, జగత్పితరులకు, సమస్త లోకాలకి తల్లి తండ్రి అయిన వారి గురించి నమస్కరిస్తున్నాను అన్నాడు ఆయన. అంత గొప్పవాళ్ళు వాళ్ళు.